ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. జమ్మూ కశ్మీర్ లో 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఈరోజు మొదటి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. హర్యానా శాసనసభకు వచ్చే నెల 5వ తేదీన జరగనున్న ఎన్నికల్లో 1031 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన రీఇన్వెస్ట్ 4 సమాపేశంలో 2030 సంవత్సరం వరకు పునర్వినియోగ ఇంధన ప్రాజెక్టులకు 32,45,000 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి పెట్టేందుకు వివిధ భాగస్వాములు ముందుకొచ్చారని కేంద్ర నూతన పునర్వినియోగ ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. 4వ క్వాడ్ సమాపేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21వ తేదీన అమెరికా వెడతారు. పురుషుల హాకీలో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు రికార్డు స్థాయిలో 5వ సారి గెలుచుకుంది. జమ్మూ కశ్మీర్లో 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఈరోజు మొదటి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గత 10 ఏళ్లలో తొలిసారిగా 7 జిల్లాల్లో ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. 23 లక్షల మందికి పైగా ఓటర్లు 90 మంది స్వతంత్ర అభ్యర్థులతో సహా 219 మంది అభ్యర్థుల కోసం 24 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటు వేస్తారు. 8 జమ్మూ ప్రాంతంలోని 3 జిల్లాల్లోనూ, 16 కశ్మీర్లోని 4 జిల్లాల్లోనూ ఉన్నాయి. 2019 ఆగస్టులో 370 అధికరణాన్ని రద్దు చేసిన అనంతరం జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. మొదటి విడతలో 23,27,580 మంది ఓటర్లకు అర్హత ఉంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు గరిష్ట స్థాయిలో పోలింగ్ నమోదయ్యేలాగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర సాయుధ అనుబంధ దళాలు, జమ్మూ కశ్మీర్ సాయుధ పోలీసులు జమ్మూ కశ్మీర్ పోలీసులతో 3 అంచెలుగా భద్రతను ఏర్పాటు చేశారు. హర్యానా శాసనసభ ఎన్నికల్లో సోమవారం నాడు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. 101 మంది మహిళా అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని హర్యానా ఎన్నికల ప్రధాన అధికారి పంకజ్ అగర్వాల్ తెలియజేశారు. 462 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. రాష్టంలో ఒకే విడతలో పోలింగ్ వచ్చే నెల 5వ తేదీన జరుగుతుంది. ఇదిలా ఉండగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ర్యాలీలు సభలు నిర్వహిస్తుండటంతో రాష్టంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భివాణి ఫరీదాబాద్ లో నిన్న బహిరంగ సభలో మాట్లాడారు. భివాణి ర్యాలీలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఫరీదాబాద్ లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సమాజ సంక్షేమం కోసం పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కుటుంబాల సంక్షేమం వైనే దృష్టి సారిస్తుందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రౌడీయిజం తీవ్రంగా పెరిగాయని, బీజేపీ వాటన్నింటినీ అంతం చేసిందని అమిత్ షా అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో పార్టీ శాసనసభ్యుల సమాపేశంలో శాసనసభ పక్ష నాయకురాలిగా ఆమెను ఎన్నుకున్నారు. సమాపేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి గోపాల్ రాయ్ తదుపరి శాసనసభ ఎన్నికల వరకు ఆతిషి ముఖ్యమంత్రిగా ఉంటారని ఏకగ్రీవంగా నిర్ణయించామని చెప్పారు. ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు 7 అక్టోబర్-నవంబర్లో జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోందని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ తమ పార్టీని అంతం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలుసుకుని ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. మరోపక్క ఈ రాజీనామా వల్ల పార్టీ స్వరూపం స్వభావం మారవని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిందని, కేజ్రీవాల్ నాయకత్వంలో గత 10 ఏళ్లలో జరిగిన అవినీతికి పార్టీ జవాబివ్వాలని బీజేపీ ఢిల్లీ అధ్యకుడు వీరేంద్ర సచ్దేవ డిమాండ్ చేశారు. గుజరాత్లోని గాంధీనగర్ లో జరిగిన రీఇన్వెస్ట్ 4వ సమాపేశంలో 2030 సంవత్సరం వరకు పునర్వినియోగ ఇంధన ప్రాజెక్టులకు 32,45,000 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి పెట్టేందుకు వివిధ భాగస్వాములు ముందుకొచ్చారని కేంద్ర నూతన పునర్వినియోగ ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వివిధ రాష్ట ప్రభుత్వాలు, ప్రైవేట్ తయారీ సంస్థలు పునర్వినియోగ ఇంధనానికి సంబంధించిన వివిధ రంగాల్లో ఈ మొత్తాన్ని తాము పెట్టుబడి పెడతామని ప్రకటించాయని, వీటిలో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇటీవల ఇంధన రంగంలో వచ్చిన పరివర్తనకు భారత్ నేతృత్వం వహిస్తోందని, పునర్వినియోగ ఇంధనం గురించి ప్రజలకు అవగాహన పెంచవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈరోజు ఈ సదస్సులో జరిగే ముగింపు సమాపేశంలో ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారు. డెలవేర్లోని విల్మింగ్టన్ లో జరిగే 4వ క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సదస్సులో ఆయన 21వ తేదీన పాల్గొంటారు. ఈ సదస్సును ఈసారి నిర్వహిస్తున్న అమెరికా విజ్ఞప్తి మేరకు 2025లో భారత్ ఈ సమాపేశానికి వేదికగా అందించేందుకు అంగీకరించింది. శిఖరాగ్ర సదస్సులో నాయకులు గత ఏడాది కాలంలో క్వాడ్ కూటమి సాధించిన ప్రగతిని సమీక్షిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో దేశాలు తమ అభివృద్ది లక్ష్యాలు, ఆశయాలను చేరుకునే విధంగా సహాయం అందించేందుకు వచ్చే ఏడాది కాలానికి ఈ సమాపేశంలో ఎజెండా నిర్ణయిస్తారు. ఈ నెల 23వ తేదీన నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో భవిష్య శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. మెరుగైన రేపు కోసం బహుళపక్ష పరిష్కారాలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో అనేక మంది ప్రపంచ నాయకులు పాల్గొంటారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమాపేశాలు కూడా జరుపుతారు. భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా న్యూయార్క్ లో ప్రధానమంత్రి మాట్లాడతారు. అమెరికాకు చెందిన కంపెనీల సీఈఓలతో కూడా ప్రధానమంత్రి ఒక సమాపేశం నిర్వహిస్తున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్టాల్లో పర్యటిస్తారు. ఈరోజు జైపూర్లో ఆమె మాలవ్యా జాతీయ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేస్తారు. విద్యార్థుల కోసం కొత్త ఆరావళి హాస్టల్ను ఆమె ప్రారంభిస్తారు. రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిషన్ రావ్, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ స్నాతకోత్సవంలో 1361 డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. రేపు మధ్యప్రదేశ్ వెళ్లి రాష్టపతి సఫాయి మిత్ర సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందోర్ ఉజ్జయిన్ 6 లేన్ల రోడ్డు ప్రాజెక్టుకు ఉజ్జయిన్లో శంకుస్థాపన చేస్తారు. దేవి అహల్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి కూడా ఆమె హాజరవుతారు. శుక్రవారం నాడు జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సెకండరీ వ్యవసాయ సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో రాష్టపతి పాల్గొంటారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి లావో గాలాన్ హకీరియా సైనిక స్థావరంలో అత్యవసర భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న లెబనాన్ లో విస్తృతంగా పేజర్ పేలుళ్లు జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ పేలుళ్లకు గల కారణాలేమిటో తాను భద్రతా శాస్త్రీయ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నానని హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ ప్రకటించింది. మరొక ప్రకటనలో హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఈ దాడులు జరిపించిందని తాము బదులు చెప్పి తీరుతామని ప్రకటించింది. అయితే తానే ఈ పేలుళ్లు జరిపించానని ఇజ్రాయెల్ ఇంతవరకు ప్రకటించలేదు. నిన్న జరిగిన పేజర్ పేలుళ్లలో కనీసం 800 మంది మరణించారని, 2800 మంది గాయపడ్డారని, వారిలో అనేక మంది హిజ్బుల్లా సభ్యులున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పేలుళ్లలో లెబనాన్ లో ఇరాన్ రాయబారి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. లెబనాన్ వ్యాప్తంగా పేజర్ పేలుళ్లు జరగడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని యునైటెడ్ నేషన్స్ కూడా పేర్కొంది. సంబంధిత పక్షాలన్నీ కూడా ఇక తదుపరి చర్యకు దిగరాదని, దీనివల్ల యుద్దం చెలరేగే పరిస్థితి ఏర్పడితే ఎవరూ కూడా ఆపలేరని యునైటెడ్ నేషన్స్ లెబనాన్ ప్రత్యేక సమన్వయకర్త విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు అమెరికా అధికారులు అత్యవసర చర్యలను ప్రారంభించారు. టెహరాన్ లో అంతకుముందు జులైలో జరిగిన బాంబు దాడికి బదులుగా ఇరాన్ తాను దాడి చేస్తున్నానని బెదిరించిన నేపథ్యంలో దాన్ని నివారించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. పురుషుల ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను భారత్ రికార్డు స్థాయిలో 5వ సారి గెలుచుకుంది. చైనాలో నిన్న సాయంత్రం జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో భారత్ జట్టు చైనాపై విజయం సాధించింది. 4వ క్వార్టర్లో మన దేశానికి చెందిన జుగురాజ్ సింగ్ ఈ మ్యాచ్ లో ఏకైక గోల్ చేశారు. కితన్ సారి ఛాంపియన్ అయిన భారత్ జట్టు ఇంతవరకు 5 సార్లు టైటిల్ గెలుచుకుని రికార్డు స్థాపించింది. జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికల్లో ఈ రోజు మొదటి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన రీఇన్వెస్ట్ 4వ సమాపేశంలో పునర్వినియోగ ఇంధన ప్రాజెక్టులకు 32,45,000 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చాయి. 4వ క్వాడ్ సమాపేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21వ తేదీన అమెరికా వెడతారు. పురుషుల హాకీలో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు 5వ సారి గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.